మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో ముందుగా తొలి పలుకు అనేది వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం మనిషిలో ప్రజ్ఞలున్నాయని, ప్రకృతిలో అనేక శక్తులున్నాయని కనుక్కున్నది అనుకుంటూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నవీన యుగం. మనిషి తన ప్రజ్ఞతో ప్రకృతిలో ఉన్న శక్తులన్నిటినీ దర్శించాడు. ఆ ప్రజ్ఞలు శక్తులు ప్రకృతిలోనే ఉన్నాయని, ఆ శక్తుల్ని వాడుకోవాలని, అది ప్రస్తుతపు మనిషి యొక్క ఉద్దేశము. కానీ ప్రాచీనులు అంటే పూర్వకాలపు ఋషులు వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే, ప్రకృతితో పాటే జీవులు మనుషులు అందరూ కూడా అంత కలిసే ఎవల్యూషన్ అనేది మొత్తం మొత్తంగానే జరుగుతుంది. మనిషి తన వ్యూహాన్ని చిక్కుపరచుకోకుండా అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, ప్రజ్ఞల్ని, తన శక్తిని అన్నిటినీ కూడా అర్థం చేసుకొని బయట ప్రపంచంలో శక్తులతో ఎలా కోఆపరేట్ చేయాలి, ఎలా సహకరించాలి అనేదే మెయిన్గా ఋషులందరూ అర్థం చేసుకున్నారు. దీనివల్ల జీవుడు అంతర్యామి ప్రజ్ఞను కూడా అంతా ఒకటే అనేటటువంటి అంతర్యామి ప్రజ్ఞను కూడా పొందుతాడు అని పూర్వులు అర్థం చేసుకున్నారు. దీనివల్ల ప్రకృతిని ఏదో జయించేసి ఓవర్కమ్ చేసేసి ప్రకృతిని దాటి మేము జీవించగలము అనే భావాలు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదు. ఈ ప్రయత్నాన్నే వాళ్ళు ధర్మ మార్గమని, సాధనని, దానికి ఫలితం ఏంటంటే పరమానందం అనేటటువంటి సమన్వయం ఋషులకు కూడా కుదిరింది. దీనిని తెలుసుకోలేనప్పుడు ఎలా ప్రవర్తిస్తామో అది అధర్మం అని అర్థమైపోతుంది వాళ్ళకి. విశ్వశ్రేయస్సుకి మంచిది కాదు అది, మొత్తం సృష్టికే మంచిది కాదు, ఇంకొకరికి మంచిది కాదు, అందరి శ్రేయస్సుకి మంచిది కాదు అలా అధర్మంగా నడవటము అని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ధర్మాన్ని అవలంబించే వాళ్ళేమో ప్రకృతి ప్రజ్ఞల స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు, అంటే దేవతల స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. అనుసరించిపోవటం, ఒప్పుకోవటం, అహంకారపడకుండా ఉండటం, ధర్మంగా చేయటం అనేది దేవతల లక్షణాలు. అలా కాకుండా ఉన్నదాన్ని ఎదిరిస్తూ బతికే వాళ్ళది రాక్షస గుణాలు అని అంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. దేవదానవ యుద్ధాలు అనేవి ముందు నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. దేవతలకి రాక్షసులకి యుద్ధాలని చెప్పుకుంటాం, కానీ దేవగుణాలకి రాక్షస గుణాలకి యుద్ధం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఒక మనిషిలోనే ఆ రెండు గుణాలకి కూడా సంఘర్షణ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇవి ఈ వివరాలన్నీ కూడా అర్థం చేసుకొని దర్శించినవి వేదాలు. వాటిని ఉదాహరణగా చూపించినవేమో పురాణాలు, ఇతిహాసాలుగా రాయబడ్డాయి. వేదాలు ముందు నుంచి కూడా మనిషికి దర్శనమిస్తూనే ఉన్నాయి. వాటిని గ్రంథరూపంగా అప్పుడప్పుడు మనుషులు కూర్పు చేసుకుంటున్నారు. అంటే సృష్టి పద్ధతి, సృష్టి ఎలా ఉందో అదే వేదం. సృష్టి వేదం, న్యాయంగా ఇంకొక వస్తువే లేదు అక్కడ. దాన్ని గ్రంథస్థం చేస్తూ ఉన్నారు తప్ప అక్కడేమీ పర్సనాలిటీ అనేది ఉండదు. అదే ఋషి ప్రోక్తము అనే మాటకు కూడా అదే అర్థం. దర్శించి, ఒక దర్శించిన ఒక సత్యాన్ని ఒక బుక్గా ఒక గ్రంథంగా రావటము అనేది ఋషి ప్రోక్తము అని అంటారు. అందులో వాళ్ళ పర్సనాలిటీ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. ఋషి ప్రోక్తమైన గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టుగా వస్తాయి, కానీ పర్సనల్ అనేది ఉండదు. కాబట్టి అవి వేద గ్రంథాలు, ఋషి ప్రోక్తాలు అయినాయి. అవి ఇట్లాంటి వాంగ్మయం శతాబ్దాల్లో మళ్ళా మళ్ళా సంస్కరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మానవులకి పూర్వకాలం రాసిన పుస్తకాలు అర్థం కాని పరిస్థితి ఉంటుంది, మారిపోతూ ఉంటుంది, భాష మారిపోతుంది, అండర్స్టాండింగ్ మారిపోతుంది. సో మళ్ళీ మళ్ళీ వాటిని సంస్కరించి ఈ కాలానికి తగినట్టుగా రాయటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటంటే, పరాశర మహర్షి, ఆయన కొడుకైనటువంటి కృష్ణద్వైపాయనుడు అయిన వ్యాసుడి మూలంగా బిఫోర్ క్రీస్తు 3500 ఇయర్స్ కాలం నుంచి దాదాపు 200-300 ఏళ్ల వ్యవధిలో ఈ పరాశరుడు వ్యాసుల వారు పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా ప్రవచించడం, అందరికీ చెప్పడం, ఆ విన్నవాళ్ళు వాటిని గ్రంథస్థం చేయడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళ శిష్యులైన సూతుడు మొదలైన వాళ్ళందరూ పురాణ సంహితలు రాసుకున్నారు. వాళ్ళు విని ప్రకృతిలో ఉన్న ప్రజ్ఞలతో శక్తులతో దేహంలోకి వచ్చేవాడే పురాణ పురుషుడు అంటారు. అంటే దేహాన్ని స్వీకరిస్తాడు, అంతేగాని దేహంలోకి లాగబడడు. దేహంలోకి లాగబడిన వాడేమో జీవుడు అంటారు. తానుగా దేహాన్ని ధరించి అన్ని శక్తులతో వచ్చిన వాడిని అవతారమూర్తి అంటారు. జీవుడు ధర్మ సాధన మార్గంలో పైకి వెళుతూ, అవరోహణ మార్గంలో పైకి వెళ్లే మార్గంలో సాధన చేసిన కొద్దీ న్యాయంగా పైకి ఎదుగుతారు కదా, అంతర్యామైపోతాడు. అవతారమూర్తి ఏమో తన అంతర్యామిత్వం నుంచి జీవుడుగా కిందకి దిగి వస్తాడు, మనకు ఉపకారం చేయటం కోసం, లోకానికి శ్రేయస్సు కలగటం కోసం అవతారమూర్తి కిందికి దిగి వస్తాడు. జీవుడు సాధనతో అవతారమూర్తిలాగా అంతర్యామి అవుతాడు పైకి వెళ్ళి. అవతారమూర్తులు అసలు ఎందుకు వస్తారు అంటే జీవులలో ధర్మాన్ని స్థాపించటానికి, ధర్మాన్ని ఉద్ధరించటానికి వస్తారు. అట్లాంటి అవతారాల్లో కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారము అని పురాణాలు ఇతిహాసాలు చెప్పడమే కాకుండా ఆ అవతారమూర్తుల ప్రవర్తనని బట్టి కూడా నిరూపణ జరుగుతోంది అంటున్నారు. ఇక్కడ కృష్ణుడికి ఆ కథకు ఆధారమైనటువంటి ముఖ్యమైన గ్రంథాలు, కృష్ణుడి కథ అసలు మెయిన్గా ఎందులో ఉందంటే విష్ణు పురాణంలో ఉందిట, భారతంలో ఉంది, హరివంశంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, స్కంద పురాణంలో ఉంది, దేవి భాగవతంలో ఉంది. మిగిలిన పురాణాల్లో కూడా కృష్ణ కథ ప్రసక్తి ఉన్నది కాని భారతము, హరివంశము, విష్ణు పురాణము, భాగవతము ఇవి మటుకు పరమ ప్రమాణాలు కృష్ణ కథకి అని చెప్పొచ్చు అంటున్నారు. వీటిని జాగ్రత్తగా చదువుకుని సమన్వయించుకున్నప్పుడు కృష్ణ కథ మొత్తం వస్తుంది. దేని తర్వాత ఏది అనే విషయం బాగా జీవితంలో వచ్చిన అంశాలన్నీ ఒక పద్ధతిగా అర్థమవుతాయి. ఆ విషయం తెలియటం కోసమే, ఆ విషయం తెలియజెప్పటానికే కృష్ణుడి జీవితంలో దేని తర్వాత ఏది జరిగింది అనే నిరూపణగానే నేను ఈ పుస్తకాన్ని రాశాను అంటూ ఉన్నారు మాస్టర్ గారు. ఎలాగైతే అయస్కాంతానికి అంటే మ్యాగ్నెట్కి పరిసరాల మీద ప్రభావం ఉంటుంది, దీపానికి చీకటి మీద ప్రభావం ఉంటుంది, ఏ జీవికైనా సరే వేరే జీవుల మీద ప్రభావం ఉంటుంది, అది న్యాచురల్, మనకు కూడా తెలుసు ఆ విషయం. ఒక నాయకుడైన మానవుడి ప్రభావం సంఘం మొత్తం మీద కూడా ఉంటుంది, అంటే ఇతర జీవులందరి మీద ఆ ప్రభావం పడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అట్లాగే అవతారమూర్తి అయిన వాడికి ఒక జాతి సంస్కారం మొత్తం మీద ధర్మస్వరూపమైన ప్రభావం ఉంటుందిట, ధర్మాన్ని వెదజల్లగలుగుతాడన్నమాట ఆయన. అవతారం ఎందుకు వస్తుందంటే ధర్మ సంస్థాపన కోసమే వస్తుంది, అంతేకాదు ధర్మం నుంచి కింద పడిపోయి బాధపడుతున్న జాతి ఒక అవతారాన్ని పీల్చినట్టుగా అవతార పురుషుడు రావటం జరుగుతుంది. అయ్యో ధర్మం పడిపోయింది అనే సమయంలో అవతారమూర్తి దిగి రావటానికి సహజమైన ఒక ఆహ్వానం ఉన్నట్టుగా వచ్చేస్తాడు. ఒక జాతిని ఉద్ధరించటానికి ఆయన తప్పకుండా వస్తాడు. అంతేకాదు భారత భూమి మీద ఒకే జాతి ఉన్నదని చాలా మంది గ్రహించలేరు. జాతీయత అంటే జాతి స్వభావం ఎలా ఏర్పడుతుంది అంటే మత గురువుల వల్ల, మతాల వల్ల కాదు, భారత జాతి జాతీయత మాత్రం తప్పకుండా పరిసరాల ప్రభావం వల్లే వచ్చింది. ఒక పక్కన హిమాలయాలు, మిగతా మూడు పక్కల సముద్రం ఉండటం అనేటటువంటి పరిసర ప్రభావం వల్ల జాతి మొత్తానికి ఒకే ఒక స్వభావం అని తప్పకుండా ఒక కామన్ థింగ్ అందరిలో ఉన్నది, దాన్నే జాతీయత అంటారు. అటువంటి జాతీయత భారత జాతికి బలంగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ దృష్టితో చూసినప్పుడు అర్థమైపోతుంది ఏమనంటే భారత జాతిలో లోపలగా అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉన్నది ధర్మమే గాని మతం కాదు అని అర్థమవుతుంది. అది సనాతన ధర్మం, భారత ధర్మం సనాతన, ఎప్పటి నుంచో ఉన్నది. అది మనువు, స్వయంభువ మనువుచే నిర్దేశించబడింది, చెప్పబడింది ఆ ధర్మం. కాబట్టి అది మానవ ధర్మం, మనువు చెప్పాడు కాబట్టి మానవ ధర్మం. దాన్ని అనుసరించే అవతారాలు కూడా నడుచుకున్నారు. మనువు చెప్పిన ధర్మాన్ని రాముడు కృష్ణుడు కూడా దాటలేదు. అంత చక్కగా మానవ ధర్మాన్ని గ్రహించుకున్నారు వాళ్ళు. ఆ మానవ ధర్మాన్ని గ్రహించని జాతులు కూడా చాలా ఉన్నాయి. అందులో ఉన్న వాళ్ళ నాగరికతలకి, భారతీయ నాగరికతకి తేడా ఉంటుంది. ఏంటంటే ఇన్హ్యూమన్ అనేది, ఇన్హ్యూమన్ నేచర్ అనేది ఉంటుంది ఆ భారత ధర్మాన్ని గ్రహించని వాళ్ళకి. ఇంకొకళ్ళ భూములు ఆక్రమించుకోవటం, వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళు ఉండటం ఆ ప్రదేశాల్లో, ఎంత శక్తి బలం ఉంటే అంత గొప్ప అదే ధర్మము అనే స్థితిలో భ్రమపడటం అనేది ఆ మానవ ధర్మాన్ని తెలియని వాళ్ళు అవలంబించే పద్ధతి. అది మనకు కనపడుతూనే ఉంది చాలా చోట్ల. మనకి తెలిసినంత మటుకు వేదాల్లో ఉన్న దేవతల రాక్షసుల యుద్ధాలు, శ్రీరామచంద్రుడి కాలంలో రాక్షసుల దుండగాలు, కృష్ణ పరమాత్మ కాలంలో కాలయవనులు మొదలైన వాళ్ళందరూ దండెత్తి రావటం, అలాగే పూర్వకాలపు శతాబ్దాల్లో మంగోలులు మొఘలులు ఆక్రమణలు చేయటాలు, శాకవాహనుల కాలంలో శకజాతి చేసిన ఆక్రమణలు దురాక్రమణలు కూడా ఇలాంటివే. వాళ్ళకి శక్తి ఉంది కాబట్టి ఇంకొకరి మీద ఆక్రమించి భూములు ఆక్రమించుకుంటారంతే, ఆక్రమణ చేసి. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళకు ఒక విచిత్రమైన స్వభావం ఉంటుంది. ఆ జాతి ధర్మాన్ని చెడగొట్టాలి అనే గట్టి పట్టుదల ఉంటుందిట. అలా వాళ్ళు గనక ఆ జాతీయతని గనక చెడగొట్టారంటే ఇంకా జాతి చాలా కష్టపడుతుంది. అలాంటి పరిస్థితి ఒకటి కృష్ణావతారానికి ముందర వచ్చింది. చాలా వేళ్ళు పాతుకుంటూ వరుసగా ఒక్కొక్కరే వచ్చి భరతభూమిని ఆక్రమించుకుని అక్కడ ఉన్న ధర్మాన్ని పాడు చేయాలి, ఆ జాతీయతని పాడు చేయాలని బాగా ప్రయత్నించారు. అది ఈ కథలో బాగా తెలుస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా రచయిత మాస్టర్ గారు ఇలా చెప్తూ ఉన్నారు, ఇది ఎక్కడా కొత్త పాత్రలేవి సృష్టించబడలేదు. వేదాల్లో పురాణాల్లో ఉన్న పాత్రలే అన్నిటినీ ఇక్కడ తీసుకొచ్చి, ఆ క్యారెక్టర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఒక కథగా పొందుపరిచాను తప్ప కొత్తగా నేనంటూ క్రియేట్ చేసిన పాత్రలేమీ లేవు. కురు పాండవులు, యాదవులు, యవన బర్బరులు, పార్వతేయులు వీళ్ళందరూ కూడా భారతం మొదలైన గ్రంథాల్లో వాళ్లే. కాలయవనుడు, గర్గుడు, హిరణ్య ధనుస్సు, శతగోపుడు, భారత భాగవత హరివంశంకర గ్రంథాల్లో ఉన్న పాత్రలే వాళ్ళందరూ, ఆ క్యారెక్టర్సే. మైత్రేయుడు, మరువు, దేవాపి పురాణాల్లో రకరకాల ఉపాఖ్యానాల్లోంచి తీసుకొచ్చిన పాత్రలు, అక్కడున్న వాళ్ళనే తీసుకొచ్చాను. అలా అదే విధంగా భారత ధర్మానికి విరోధులుగా పనిచేసిన వాళ్ళల్లో బృహస్పతి, చార్వాకుడు, మంద్రజాలం అనే పుస్తకంలో రాసిన లోకాయతుడు, ఇవన్నీ వీళ్ళందరి ఈ పాత్రలు, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా పురాణ గ్రంథాల్లో మారుమూలల్లో దాక్కున్న పాత్రలే. ముండకౌశికుడు మొదలైన ఒకళ్ళిద్దరిని మటుకు నేను కథ కోసం కల్పించుకున్నాను, అవి కూడా అనుకూలంగానే కల్పన చేయబడినాయి అని చెప్పి మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. భారతము మొదలైన గ్రంథాల్లో అనేక మంది గురించి రాస్తారు, ఎంతమందో ఉన్నారు, ఎన్ని పాత్రలో ఉన్నాయి, ఆ పాత్రలందరి మధ్య చుట్టరికాలేమిటి అనేది అంత తేలికగా, వాళ్ళ వంశాలేమిటి, కుటుంబాలేమిటి, ఎవరికి ఎవరు ఏమవుతారు అనేది తొందరగా అర్థం కాదు. కురువంశానికి, జరాసంధుడికి, మైత్రేయుడికి, యాదవులకు వీళ్ళకున్న చుట్టరికాలు అర్థం కావాలంటే భారతాన్ని, మిగతా పురాణాలని కూడా చాలాసార్లు జాగ్రత్తగా పరిశీలన చేస్తే గాని వాటిని తెలుసుకోలేము. నేను అవన్నీ జాగ్రత్తగా పరిశీలించి ఇక్కడ నిరూపణగా రాశాను. అవన్నీ కూడా వివరంగా రాశాను. ఇందులో నిరూపణ చేశాను ఎవరికెవరేమవుతారు అనే బంధుత్వాలు చదువుకునే వాళ్ళకి అర్థమయ్యేట్టుగా రాశారుట మాస్టర్ గారు. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? మనమేం వెళ్ళి ప్రతి గ్రంథాన్ని పరిశీలన చేసి కనుక్కోలేం కదా. కంసుడు ఉగ్రసేనుడికి పుట్టలేదుట, అది చాలా ఆశ్చర్యం. అందులో భారతంలో కానీ భాగవతంలో కానీ ఈ విషయం లేదుట. దేవీ భాగవతంలో ఉన్నదిట ఈ విషయం. అక్రూరుడి పాత్ర స్వభావాన్ని, అక్రూరుడి స్వభావం మనకు అర్థం కావాలంటే భాగవతము హరివంశము రెండింటిని కలిపి చదువుకోవాలట. అక్రూరుడేమిటో అప్పుడు తెలుస్తుంది అన్నమాట. వాటిని కూడా ఎంతో వివరంగా రాశాను నేను, రెండు కలిపి చదివి జాగ్రత్తగా రాశాను అంటున్నారు. ఈ నా కృష్ణావతార తత్వ వివరణ గ్రంథం. నా గ్రంథాలన్నీ కూడా ఏమిటి, ఇప్పుడు ఈ గ్రంథమాల ఎందుకు వచ్చిందంటే కృష్ణావతార తత్వాన్ని వివరంగా గ్రంథరచన చేయటమే ఇందులో ఉన్నటువంటి పరమార్థము. కృష్ణుడి అవతారం ఏమిటి అనే విషయం నిరూపించటం కోసం దాన్ని, ఆ వివరాలన్నీ కూడా నేను ఈ రచన చాలా అప్రయత్నంగా మంద్రజాలము అనే గ్రంథంతో మొదలైంది, పురుషమేధము అనే గ్రంథంలోకి కూడా వచ్చింది, మళ్ళా వెనక్కి తిరిగి కృష్ణ జననం వైపు విస్తరిస్తూ ఉన్నది, అదే ఈ పురాణ పురుష గ్రంథంగా మొదలైంది. ఆ క్రమంగా ఏది ముందు ఏది వెనక అని చూస్తే మటుకు పురాణ పురుషుడు మొట్టమొదటి గ్రంథం అవ్వాలి, మంద్రజాలం లాస్ట్ బట్వన్ గ్రంథం అవ్వాలి, ఆరో గ్రంథం అవ్వాలి, పురుషమేధం ఏడో గ్రంథం అవుతుంది, మిగిలిన నాలుగు సంపుటాల రచన ఇంకా కూడా అవలేదు అని రాశారు. ఇక్కడ పరాశర మహర్షి చెప్పిన విష్ణు పురాణం ఒక చిన్న గ్రంథం అయి ఉండొచ్చు, దానికి సూతుల వారు ఎంతో వివరణ చేశారు, అదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్న విష్ణు పురాణ గ్రంథమై ఉంటుంది. ఇందులోనూ మిగతా పురాణ కథల్లోనూ ఉన్న విషయాల్లో కృష్ణ కథల్లో ప్రత్యేకంగా ఒక విశేషం ఉన్నది. వీటి ఈ అన్ని గ్రంథాల్లో ఉన్న కృష్ణ కథల్లో ఒక విశేషం ఉంది. వేద సంహితల్లో వేద పురుషుడి తత్వమే కృష్ణావతారము అని సమన్వయించే ప్రయత్నం ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే వేదంలో అవతార పురుషుడు అని చెప్పారో, వేద పురుషుడు అని చెప్పారో, అదే కృష్ణావతారము అని సమన్వయం చేసే ప్రయత్నం కనిపిస్తుంది. అప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితుల నుంచి జాతిని రక్షించే ధర్మమూర్తి దిగిరావటంలో ఉన్న శక్తి దీనికి కారణం కావచ్చు. యుగాంతర ద్రష్ట, యుగాల యుగ యుగాలు కూడా చూడగలిగినటువంటి ద్రష్ట అయిన పరాశరుడు. ద్రష్ట అంటే అన్ని తెలుసుకోగలుగుతాడు ఆయన, ఎంతో దూరదృష్టి గల పరాశరుడు, పరాశర మహర్షి, ఆయన మహానుభావుడు, ఆయన మహర్షి. దీన్ని ముందుగా దర్శించగలగటం ఒక ఆశ్చర్యం కాదు. ఎన్నో తెలుసుకున్నాడు ఆయన, తెలుసుకోగల శక్తి ఆయనకున్నది, అందువల్ల చక్కగా తెలుసుకున్నాడు. అనేక కాలాల్లో మన జాతి ఎలా ఎలా మారిపోతుందో, ఇవన్నీ ఎలా మారుతున్నాయో తెలిసిన వాడికి ఆ ధర్మాన్ని రక్షించేవాడి రాకని ఊహించటం కూడా కష్టం కాదు కదా. వేదాల్లో చెప్పిన ధర్మానికి, ధర్మ సంస్థాపనకి ఏమీ తేడా లేదు. దాన్ని పట్టి చూపటమే పరాశరుడు చేసిన పని. అదే విషయాన్ని ఎత్తి అందరికీ అర్థమయ్యేట్టుగా చూపించాడు పరాశరుడు. ఆ విషయం మనం కూడా గమనించుకోవచ్చు. సర్వధర్మాన్ని సమన్వయంగా చెప్పిన పరాశరుడు అప్రయత్నంగా కొన్ని వాక్కులు, ఉచ్చారణ ఆయన నోట్లో నుంచి వచ్చేసినాయి. ఆయన ప్రయత్నం ఏం లేకుండా అవన్నీ కూడా వేదమంత్రాలుగా అంగీకరించిన విషయం ఇక్కడ నిజము. దానికి నిదర్శనం ఏంటంటే ఋగ్వేద సంహితలో పరాశర మహర్షి రాసినటువంటి మంత్ర సూక్తాలే అంటున్నారు. అందులో ఉన్న వైఖరి వాక్కుల తాత్పర్యం కూడా, వైఖరి వాక్ అంటే బయటికి వచ్చిన వాక్కు, దాని యొక్క అర్థం కూడా, ప్రతి పదం యొక్క అర్థం కూడా ఒక మహాపురుషుడు దిగిరావటాన్ని సూచిస్తూ ఉన్నది. దాన్ని బట్టి నా ఈ గ్రంథంలో పరశురాముని రుక్కులతో కృష్ణ కథకు అభేదము ఉండేటట్టుగా జాగ్రత్తగా వివరణ చేశాను నేను. ఏదైతే పరశురాముల వారు వేదవాక్కుగా ఆయన ద్వారా వచ్చిందో దానికి కృష్ణ కథకి ఏ రకమైన తేడా లేకుండా నేను వివరించాను అంటున్నారు మాస్టర్ గారు. ఆయన్ని మాస్టర్ గారు అని పిలుస్తారు. ఎకిరాల కృష్ణమాచారి గారు తెలిసిన వాళ్ళందరూ ఆయన్ని మాస్టర్ గారు అనటం అలవాటు. ఈ గ్రంథంలో శైలపుత్రి పాత్ర కల్పన కొత్తగా ఉందని కొంతమంది అనుకోవచ్చు. ఇందులో ఉన్న కథా విధానము, సంధానం ఎలా వచ్చింది శైలపుత్రి ఏమిటనేది కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ శైలపుత్రి పాత్ర మటుకు కొత్తది కాదు. వేదాల్లో దేవి, అదితి, గుహమాత మొదలైన పేర్లతో సృష్టిలో ఉన్న శక్తిని అలా కీర్తించిన ఈ వేదాలు ఆవిడని భారతీయ జాతి చైతన్యంగా పురాణాలు దర్శించటం అనేది గమనించవచ్చు మనం. ఆ శైలపుత్రే భారత జాతి చైతన్యము అలా గమనించవచ్చు. భారతదేశ చైతన్యం అంతా కూడా ఎక్కడుంది అంటే హిమాలయాల్ని ఆశ్రయించుకుని ఉన్న ఒక శక్తిగా పరిగణిస్తారు. అదే సరైన పద్ధతి. ఈ కారణం వల్లనే ఆవిడ హిమవత్ పర్వతరాజు గారి కూతురుగా పురాణాల్లో ఎస్టాబ్లిష్ అయింది. కాళిదాస కవి రచనల్లో హిమాలయాల నుంచి దిగివచ్చిన నరజాతి చైతన్యమే పర్వతరాజపుత్రి అని నిరూపించారుట కాళిదాస కవి. ఈ చైతన్యం అంతా కూడా దైవత్వాన్ని ఆర్జించుకోవటానికి యుగాల తరబడి చేసిన సాధన. చైతన్య శక్తి దైవత్వాన్ని సంపాదించుకోవటానికి ఎంతో తపస్సు చేయాల్సి వచ్చింది. ఆ సాధనే పార్వతీదేవి తపస్సుగా కుమార సంభవము అనే దాంట్లో వర్ణించారు. నరజాతి అంటే మానవ జాతి చైతన్యము సృష్టి కోసం కామంతో సంగమించిందిట. ఆ సృష్టి చైతన్యమే దైవత్వాన్ని సంపాదించుకోవటంలో కామానికి కూడా బియాండ్గా అతీతంగా ఉండే అంశాలన్నీ కూడా పార్వతీదేవి తపస్సుకు ముందుగా జరిగిన కామదహన కథలో మలచబడ్డాయిట, చక్కగా రాశారట. ఇట్లా జాతి చైతన్య స్వరూపిణి అయిన జగన్మాత వ్రజగోకులం వాళ్ల ఇలవేల్పుగా కాత్యాయని అనే పేరుతో భాగవతంలో వ్యాసుల వారు స్థాపించారు. గోపకన్యలు కాత్యాయని వ్రతం చేశారు అని దశమస్కందంలో చెప్పారు. వ్రజగోపకులు వైశ్యులు అనటం భాగవత సమ్మతం. వైశ్యుల ధర్మం ఏమిటంటే కృషి చేస్తారు, గోరక్షణ చేస్తారు అంటే గోవుల్ని చక్కగా పెంచుతారు, వ్యాపారం చేస్తారు, వాణిజ్యం చేస్తారు. వైశ్యులకు అవన్నీ వృత్తి కర్మలు అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు కదా అంటున్నారు. అట్లా వైశ్య కుటుంబాల ఇలవేల్పుగా పార్వతీదేవినే పూజించుకునే వాళ్ళు. దానికి కూడా ఒక ఆధారం ఉంది మనకి. ఇవాళ్టికి కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆర్య వైశ్యుల కుటుంబాలకి కన్యాకుమారిదేవే ఇలవేల్పుట. ఆమెనే కన్యకా పరమేశ్వరి అని పిలుస్తారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో పెరిగిన కృష్ణుడికి శైలపుత్రి సంకల్పశక్తి రూపిణిగా ఏర్పడిన ఆరాధ్య దైవము అనటంలో ఏమీ ఇబ్బంది లేదు, చక్కగా చెప్పొచ్చు అంటున్నారు. అవతారమూర్తి ఇంకొకళ్ళని ఆరాధిస్తాడా అనే సందేహం అక్కర్లేదు. శ్రీరాముడు సూర్యుడిని ఆరాధించాడు, సకల ఋషులకి పాదాభివందనం, పాదాలకు నమస్కారం చేశాడు. అంతేకాకుండా పాండవులు లక్క ఇంటి ఆపద నుంచి తప్పించుకొని రహస్యంగా అరణ్యాల్లోనూ ఏకచక్రపురంలోనూ రహస్యంగా 12 సంవత్సరాలు ఎక్కడెక్కడో ఉన్నారుట పాపం. ఆ తర్వాతే ద్రుపదుడి మత్స్య యంత్రాన్ని కొట్టడం జరిగింది, అప్పుడు బయటపడ్డారు వాళ్ళు. ఈ మధ్యలో ఈ 12 సంవత్సరాల్లో కృష్ణుడు ఎక్కడా కనపడ్డు, ఆ కృష్ణ కథ ఎక్కడా కనపడదుట. ఏం చేశాడు మరి 12 ఏళ్ళు ఆయన అనే ప్రశ్నకి భారతంలో ఎక్కడా ఏ ఆధారమూ లేదుట. హరివంశంలో మాత్రం శ్రీకృష్ణుడు హిమాలయాలకు పోయి 12 సంవత్సరాలు శివుడి గురించి తపస్సు చేశాడు అని వర్ణించారట. శివుడు కృష్ణుడికి ప్రసన్నుడై పిల్లలు పుట్టేటట్టుగా వరమిచ్చాడు, సంతతి కలిగేటట్టుగా వరమిచ్చాడు అని ఉందిట. అట్లాంటిది మనకు ప్రమాణమే ఉంది కదా, అంటే పరమేశ్వరుని గురించి తపస్సే చేశాడు కృష్ణ పరమాత్మ. అవతార పురుషుడు ఇంకొకళ్ళని నమస్కారం చెయ్యడు, ధ్యానం చెయ్యడు అనేది ప్రమాణం కాదు, అది చేస్తాడు అనే అనటానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. అట్లాంటిది మనకు ప్రమాణమైనప్పుడు పరమేశ్వరుడి భార్య అయిన శైలపుత్రి అయిన పార్వతీదేవి కృష్ణుడికి మాతృస్థానంగా ఉండటం చాలా సహజము, అందుకే అలా కల్పించాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాలమానాన్ని పాటించటంలో పురాణాల విషయంలో రెండు సంప్రదాయాలు ఉన్నాయి. ఒకటేమో పురాణాల్లో ఉన్న కాలమానం, ఇది ఎంతో వెరీ వెరీ ప్రాచీనం, అంటే వెరీ ఓల్డ్, పర్ఫెక్ట్గా ఉంటుంది, నిర్దిష్టంగా ఉంటుంది, ఎక్కడ ఏ డౌటు లేకుండా ఎవడు ఏమి కాదంటానికి వీల్లేనట్టుగా ఉంటుంది. దీన్ని బట్టే ప్రతిరోజు సంకల్పం చెప్పుకుంటారు. సహస్రార్ధాల తరబడి కాలమానాన్ని, 1000 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సంకల్పం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. అంటే సృష్టి మొదలైన దగ్గర నుంచి ఈ రోజు దాకా మొత్తం దాన్ని సంకల్పంగా ఉచ్చరిస్తారు. అందులో లెక్క తప్పడానికి అవకాశమే లేదు. అసలు ఆ కాలమానం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎంతో పూర్వకాలపు పద్ధతిది, దీనికి ఎటువంటి అపవాదు లేదు అన్నారు. దీన్ని బట్టే ప్రతిరోజు సంకల్పం చెప్పుకునేవాళ్ళు చక్కగా కాలమానాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. ఇది సృష్టి నుంచి మొట్టమొదటి నుంచి పురాణాల్లో ఈ రోజు దాకా చెప్పబడిన కాలమానం. జ్యోతిశాస్త్రాన్ని దర్శించిన వాళ్ళ కాలమానపు లెక్కతో ఇది చక్కగా సరిపోతుంది. దీన్ని గురించి ఎవ్వరు ఏమి కాదు అంటానే వీల్లేదు. కల్పితమని ఎవరైనా అన్నా మనం లెక్క చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వాదనకు ఆధారాలు లేవు. వాళ్ళేమి పురాణాలని జ్యోతిర్విద్యని చదివిన వాళ్ళు కాదు. ఈ విద్యలో వాళ్ళందరూ కూడా పామరులు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతారు. ఇంకపోతే రెండోది ఏంటంటే కొత్తగా నవీన పరిశోధకులు ఊహల మీద ఎక్కువ ఆధారపడతారు కాబట్టి వాళ్ళని కూడా మనం లెక్క చేయక్కర్లేదు. అది పైగా తలా ఒకటి చెప్తారు, వాళ్ళేం ఒకటని నిర్ణయించరు. ఒకసారి ఒకటి అంటారు, ఇంకొకసారి ఇంకొకటి అంటారు. ఏ ఇద్దరిది ఒకటి అవ్వదు. కృష్ణావతారాన్ని గురించి, మహాభారత రచనని గురించి వీళ్ళు చేసే కాల నిర్ణయాలన్నీ కూడా వీళ్ళ సొంత కవిత్వాలే. దానికి పురాణాల్లో ఉన్న దానికి చాలా తేడా ఉంటుంది. కొంతమంది విషయంలో 1200 సంవత్సరాల తేడా వస్తుంది, కొంతమందిలో 2000 సంవత్సరాల తేడా వస్తుంది, కొంతమంది మీకు 600 సంవత్సరాలు పురాణ కాలాలతో వ్యత్యాసం వస్తాయి. ఈ నవీన శాస్త్రజ్ఞులకి ఈ పరస్పరం ఒకళ్ళకొకళ్ళు పొంతన లేకుండా జరుగుతూ ఉన్నటువంటి వాదాల్లో ఉన్న తేడాల్ని బట్టే వీళ్ళ నిర్ణయాలు సరైనవి కాదు అని మనకు అర్థమైపోతుంది అంటున్నారు. కొంతమంది పరిశోధకులు భారత యుద్ధమే జరగలేదు అసలు, ఎందుకంటే ఏ ఆధారాలు దొరకలేదు అంటున్నారు. కాబట్టి భారత యుద్ధం జరగకపోయి ఉండొచ్చు అంటున్నారు. వీళ్ళకి ఆధారం దొరకకపోతే ఒక విషయం జరగనట్ట. కాబట్టి కృష్ణావతార కాల నిర్ణయం గురించి వీళ్ళు చూపిన ఏ ప్రమాణాలని ఎవ్వరు, మనం అసలైన వాళ్ళు లెక్క చేయక్కర్లేదు. ప్రమాణజ్ఞులు తెలిసిన వాళ్ళు లెక్క చేయక్కర్లేదు. కృష్ణుడు పుట్టడం, రాయబారం, ధర్మరాజు పట్టాభిషేకం, రాజ్య పరిపాలనా కాలము, కృష్ణుడు శరీరాన్ని వదిలేసిన కాలము, పురాణాల్లో ఎక్కడ ఏమి క్లాష్ లేకుండా, పరస్పర విరోధాలు లేకుండా నిరూపిస్తారు. ప్రతి పురాణంలో ఒకదాన్నొకటి సపోర్టివ్గానే ఉంటాయి. అంతకన్నా వేరుగా వేరే ప్రమాణాలు దొరికేదాకా వాటిని కాదంటానికి వీల్లేదు. కారణాలు చూపించకుండా ఏదో వాదించే వాళ్ళ వాదనలు నిజం కాదు కాబట్టి పట్టించుకోక్కర్లేదు. కృష్ణుడి పుట్టినరోజు, చనిపోయిన రోజు, అవన్నీ పురాణాల వల్లనే పెద్దవాళ్ళైనటువంటి పరిశోధకులు ఒప్పుకోవాల్సి వచ్చింది, తప్పలేదు వాళ్ళకి. వాటి వివరాలని పురుషమేధము పీఠికలో చేసి నేను చెప్పాను ఎలాగూ అంటున్నారు. చతుర్విధ పురుషార్థాల, 4 విధాలైన పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేవి పురుషార్థాలు. వాటి సమన్వయము ధర్మమయ సమన్వయం అంటే సింథసైజ్ చేసుకోవాలి జీవితంలో వాటిని. అది చేసుకుంటే కానీ సక్రమమైన జీవితం అవదు. ఆ జీవిత విధానము పురాణాల్లో తప్ప ఇంకా ఏ జాతి గ్రంథాల్లోనూ కూడా లేదు. స్వధర్మాన్ని, తను ఏ పని చేయాలో ఆ పనిని డబ్బు కోసం, కోరికలు తీర్చుకోవటం కోసం వాడుకోవటం అనేది మ్లేచ్చుల ధర్మం, మ్లేచ్ఛ ధర్మము అన్నారు. అంటే ఎవరండి మ్లేచ్ఛులు అంటే ఈ పని చేసే వాళ్ళందరూ మ్లేచ్ఛులు. అర్ధకామాలని ధర్మాచరణ కోసం సమకూర్చుకోవటం అనేది శాశ్వతమైన వేద ధర్మం. ధర్మాన్ని ఆచరించటం కోసం డబ్బుని కానీ కోరికల్ని కానీ సమకూర్చుకోవటం, ఎందుకంటే ధర్మాచరణకి అంటే వాట్ ఈస్ ది మెయిన్ పాయింట్ ఇన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ధర్మాన్ని అనుసరించటానికి నువ్వు ఏదైనా చేయొచ్చు అనేది వేద ధర్మం. అది శ్రీకృష్ణుడి జీవితంలో పరిపూర్ణంగా కనిపిస్తుంది. దాన్ని వైభవోపేతంగా సంకీర్తన చేసిన ఈ గ్రంథాలని సహృదయులకే అంకితం ఇస్తున్నాను అంటున్నారు ఇక్కిరాల కృష్ణమాచార్య అని సంతకం పెట్టారు. తొలి పలుకు వివరణ అయిపోయింది.